జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.
దేవా, ఇదిగో నేను పెద్ద గందరగోళాన్ని, కానీ నేను నీ కావాలంటే నన్ను పొందగలవు, లోబడుతున్నాను. ఆమేన్. ఆ స్థితిలో మీరు చేయగలిగిందంతా స్వీకరించడమే యేసు. మనం సంతోషం మరియు ఆనందం గురించిన విషయంపై మాట్లాడుకుంటున్నాము. ఒకవేళ ఇది మీ మొదటి సెషన్ అయితే, యేసు చెప్పాడు ఆయన వచ్చింది మనము జీవమును పొంది ఆనందించాలని. అందరూ చెప్పండి, నా జీవితాన్ని ఆనందించాలి. జీవితాన్ని సమృద్ధిగా నిండి పొంగి పొరలేంతగా. కనుక ఎక్కువగా సంతోషం గురించి వింటాం. దేవుని యొక్క సంతోషమే నా బలము, నా సంతోషం పోయింది, ఎక్కువ సంతోషం కావాలి. అయితే ఈరోజు చెప్పాను మనకు సంతోషం ఉందని. యేసు మనలో ఉన్నాడు, యేసుకు ఉన్నదంతా మనకు ఉంది, ఆయన మనలో ఉన్నాడు. ఆత్మ ఫలమంతా మనలో ఎన్నో మంచి విషయాలున్నాయి. యేసు ఆయన శాంతిని మనకిచ్చి వెళ్ళాడు. కనుక అది మనకు ముందే ఉన్న వాటిని పొందడానికి ట్రై చేయడం విషయం కాదు, అది మనం అవన్నీ మన నుంచి మన జీవితంలోనికి రాకుండా అడ్డుకుంటున్నది ఏమిటి అని తెలుసుకోవడమే. కనుక మనకు సంతోషం ఉంది. అయితే మనం ఇంకేదో దేన్నో మిస్ చేస్తున్నాము. మన జీవితాలను ఆనందించాలని దేవుడు అనుకుంటాడు, సంతోషించాలని. ఇప్పుడు ప్రతిదీ పార్టీ లేక సెలవులో లేక ప్రత్యేకమైన రోజు కాదు. ఎక్కువగా జీవితం ఎంతో సాధారణమైనది. సోమవారం, మంగళ, బుధ, గురు, శుక్రవారం, ఊ వారాంతం, దేవునికి స్తుతులు. శనివారం, ఆదివారం, ఓ అయితే మళ్ళీ సోమవారం వస్తుంది. అందరికీ జరుగుతుంది అలా. నేను ఎక్కువ చేసేస్తాను ప్రతిరోజు నుంచి, ఎంత ఎక్కువ పొందగలనో పొందుతాను నాకున్న దానిలో. అయితే మీరు అది ఆరంభించడానికి మీ 70 వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఏ వయసులో ఉంటే అక్కడే ఆరంభించండి. ప్రతిరోజు వీలైనంత ఎంత సంతోషాన్ని పొందగలరో పొందండి. ఎందుకంటే మీకు విషయం చెప్తాను, మీ జీవితం ఒక్క నిమిషంలో ముగిసిపోతుంది. ఆశ్చర్యం, సమయం ఎంత వేగంగా వెళ్ళిపోతుందో. కనుక కొంచెం కూడా టైంని వేస్ట్ చేయకండి. ఆమేన్ చెప్పండి. ఇకపై సమయాన్ని వేస్ట్ చెయ్యను. కనుక మనం జీవితాన్ని ఆనందించాలి. క్రీస్తు ద్వారా మనం సాధారణమైన దైనందిక జీవితాన్ని ఆనందించగలమనుకుంటాను. మనం చేసే ప్రతిదాన్ని ఆనందించగలం. ఇప్పుడు మీరు అనుకుంటారు, ఓ కమాన్ లేడీ, ఎవరు ఆనందించలేరు తెలుసా, బట్టలు ఉతుక్కుంటూ అది ఇది ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తూ. అవును, మీరు ఆనందించగలరు. దానిలో ఉన్న రహస్యాన్ని నిన్న తెలుసుకున్నాం. ఎంతమందికి గుర్తుంది అది, గట్టిగా పైకి చెప్పండి. కృతజ్ఞతా స్థుతులు చెప్పడం, కృతజ్ఞతగా ఉండడం. ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండడానికి ఏమైనా వెతకడం, అప్పుడు మీ జీవితంలో గొప్ప సంతోషం విడుదలవ్వడం చూస్తారు. యోహాను 16:24 చెప్తుంది, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఇప్పుడు పొందుడే అన్న దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే ఎక్కువగా మనం ఏదైనా పొందడానికి ట్రై చేస్తుంటాం. అది మనల్ని ఒక రకమైన కార్యాల్లోకి పెడుతుంది. ప్రయత్నం, పోరాటం, చాలాసార్లు విసుగు చెందుతాం. అయితే స్వీకరించడం అంటే ఆధారంలా పని చేయడం, ఇవ్వబడిన దాన్ని తీసుకోవడం. ఇప్పుడు ఈరోజు మీకు నిరూపిస్తాను వచనాధారంతో. దేవుడు ఎన్నడూ మనల్ని ఏమైనా తీసుకురమ్మనడని, మనకు కావలసిన ప్రతిదీ తీసుకోమని చెప్తాడని ఆయన నుంచి. బహుశా మనకు అపవాది నుంచి బాగా పొందడం తెలుసు దేవుడి నుంచి పొందడం కంటే. అపవాదికి ఎంతో సమయం పట్టదు మీరు నేరాభావాన్ని తీసుకునేలా చేయడానికి, లేదా గిల్ట్ని, లేదా స్వయంజాల్ని, లేదా అసూయను, లేదా అలాంటిదేదైనా. అయితే కొన్నిసార్లు దేవుని నుంచి ఉచితంగా ఎలా తీసుకోవాలో మనకు అసలు తెలియదు. ఎందుకంటే మనకు ఆయన చేయాలనుకునే అన్ని మంచి వాటికి మనం అర్హులం కామన్న ఐడియా ఉన్నందున. ఆమేన్. మనకు దాని అర్హత లేదు, లేదా ఇది నిజం కాదు, దేవుడు నా కోసం అది చేయడు నేనున్న విధానం చూస్తే. అయితే మనం దేవుని వాక్యాన్ని నమ్మడం మొదలు పెట్టాలనే నిర్ణయాన్ని తీసుకుందాము. దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయడానికి బదులుగా దాన్ని నమ్ముదాం. మీకు ఆ చిన్న గురుడి వెనుక పుట్టిన అబ్బాయి కథ గుర్తుండే ఉంటుంది. యేసు అతన్ని స్వస్థపరిచాడు. పరిసయ్యులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ అబ్బాయి గతంలో గుడ్డివాడంటే నమ్మలేకపోవడం కనుక వాళ్ళు అతని చుట్టూ చేరి తెలిసి ఆయన ఎలా స్వస్థ పరిచాడని అడగడం, ఆయన ఏం చేశాడు, నువ్వు గుడ్డివాడివని ఖచ్చితంగా తెలుసా, తర్వాత వాళ్ళు అతని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడగడం, అసలు అతను నిజంగా గుడ్డివాడా, ఇదంతా ఎలా జరిగింది, వాళ్ళన్నారా అతడు మా కుమారుడు అని తెలుసు కానీ ఎలా అన్నది తెలీదు. తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ అబ్బాయిని చుట్టుముడితే అన్నాడు, చూడండి నాకు తెలిసిందంతా గుడ్డివాడిని ఇప్పుడు చూడగలను. అతడు స్వీకరించాడంతే. మనం దేవుడు చేసే ప్రతిదీ అర్థం చేసుకోవాలని ఫీల్ అవ్వడాన్ని మానివేయాలి. ఆయన చెప్పింది నమ్మండి అంతే. నమ్మి ఎలా అవ్వాలి, చిన్న బిడ్డల. మీరు బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు. దాని అర్థం రక్షణ పొందలేరని కాదు. అది దేని గురించి చెప్తుందంటే మీరు రాజ్యపు జీవితాన్ని జీవించలేరు. మీరు నిజంగా దానిలోనికి పూర్ణంగా ప్రవేశించి రాజ్యపు లాభాలను నిజంగా ఆనందించలేరని అది బాధ కలిగిస్తుంది. బహుశా చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తారు, అయినా వాళ్ళు ఇంకా దుఃఖకరంగానే జీవిస్తారు. ఎందుకంటే వాళ్లకు నిజంగా దేవుణ్ణి నుంచి ఎలా పొందాలో తెలీదు, వాక్యాన్ని ఎలా నమ్మాలో కూడా తెలీదు. డిక్షనరీలో గాని చూస్తే నమ్మడం అనే పదానికి అర్థం స్వీకరించడం, స్వీకరించడం అనే పదానికి అర్థం నమ్మడం. కనుక దేవుణ్ణి నమ్మితే దేవుని విశ్రాంతిలోనికి వెళ్తాం, దేవుణ్ణి నుంచి పొందితే విశ్రాంతిలోనికి తీసుకెళ్తుంది. దేవుని విశ్రాంతిలో ఉండడం కంటే ఎక్కువ అద్భుతమైనది ఏది లేదు. అదెంత గొప్పగా ఉంటుందో తెలుసా. నాలాంటి ఎవరైనా ఇక్కడ నిల్చోగలిగి పని చేయడం నిజం. నిజం చెప్పాలంటే మీరు నా గురించి ఏమనుకుంటారన్నది కూడా కనీసంగా చింతించను. ఇప్పుడు నేను ఇలా మొదలు పెట్టలేదే అంటే నేను కానీ బోధిస్తుంటే ఎవరైనా లేచి వెళ్ళిపోతే మ్యాన్ ఆ రోజంతా చింతిస్తూనే ఉండేదాన్ని. మనం అబద్ధంగా ఉన్నప్పుడు మనం పిచ్చి పిచ్చిగా ఊహించుకుంటాము. ఒకసారి చూడండి, ఒక స్త్రీ వచ్చి అక్కడ ఎలా ఉందంటే బహుశా 5 నిమిషాలు నా బోధన్ని విని లేచి వెళ్ళిపోయింది. అది నన్ను ఎంతగానో అంటే మిగతా రోజంతా అదే ఆలోచన. వేరే ఒక స్త్రీ వచ్చి ఆమె ఇలా చెప్పింది, ఓ ఆవిడ మీరు బోధించడం మొదలుపెట్టిన 5 నిమిషాలకే వెళ్ళిపోవలసి వచ్చిందట, అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలని అంది. ఆమె ఆఫీస్కి వెళ్ళాలి, అయితే మీరు ఆమెకి ఎంతో ముఖ్యమైన వారంటే ఆమె ఇక్కడికి వచ్చి ఓ 5 నిమిషాలు ఉన్నా సరే ఎంతో విలువైంది అంది. కనుక చూడండి, మనం ఎంత త్వరగా ఏదైనా ప్రతికూలంగా చేసేస్తాము. అసలైతే అది ఏదో మంచి విషయం కనుక. మనం విషయాల్ని ఊహించుకుంటే మంచివి ఎందుకు ఊహించుకోకూడదు. ఏదైనా చెడుని ఊహించుకోవడానికి బదులుగా అందరూ మీ గురించి ఏమనుకుంటారని చింతిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోకండి. ప్రజలు ఏమనుకుంటారో అన్నది కాదు మార్పును తెచ్చేది, అది దేవుడు ఏమనుకుంటాడన్నదే విషయం. కనుక దేవుని ప్రీతిపరచడానికి జీవించండి, దేవుని ప్రీతిపరిచేవనిగా ఉండండి మనుషుల్ని కాదు, అప్పుడు ఎంతో సంతోషమైన వ్యక్తిలా ఉంటారు. ఆమేన్. ఇప్పుడు మీరు స్వీకరించడంలో ఎంత బాగున్నారన్నది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకున్న ఈ సమయంలో మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు మీరు అర్హులు కారని దేనికి అనుకుంటారో దాన్ని పొందడానికి సిద్ధంగా ఉండండి. అసలైతే దేనికి మీరు అర్హులు కారన్నది తెలుసుకుంటే అది ఇంకా బాగుంటుంది. అది ఎలా అంటే, చూడుదేవ దానికి అర్హుణ్ణి కాను, అయితే దాన్ని నేను త్రిప్పివేయను, ఎందుకంటే నువ్వు మంచివాడు, నీ వాక్యాన్ని నమ్ముతాను, కనుక నేను స్వీకరిస్తాను. మీరు అలా ఎక్కువగా మీ ప్రార్థనలో చెప్పడం మొదలు పెట్టాలి. రోజంతటిలోనూ మీరేదైనా తప్పు చేసినప్పుడు దేవుణ్ణి క్షమించమని అడగండి. ఇలా మాత్రమే అనకండి, దేవా ప్లీజ్ నన్ను క్షమించు. అడిగిన తరువాత ఒక్క నిమిషం ఆగి చెప్పండి, క్షమాపణను నేను ఇప్పుడే స్వీకరించాను యేసు నామంలో. ఆ తర్వాత దేవుని సన్నిధిలో ఒక్క నిమిషం ఉండి దాన్ని లోపలికి ఇంకనివ్వండి. దేవుడు మిమ్మల్ని క్షమించాడని, ఆయన మీ పాపాలను తూర్పుకు పడమర ఉన్నంత దూరం తీసి పారవేసి ఇంకెప్పటికీ వాటిని గుర్తుంచుకోడని. నేను స్వీకరించాను యేసు నామంలో. అది సహాయపడుతుందని ఎంతమంది అనుకుంటారు? ఇంకొంచెం సమయం ఎక్కువ తీసుకుంటే వీటిలో ఒకటి మాత్రం కాదు, ఓ దేవా నన్ను క్షమించు, ప్లీజ్ క్షమించు, ఓ దేవా క్షమిస్తే కేవలం ఈ ఒక్కసారి ఒట్టి ఇంకెప్పుడు చేయను కాదు, చేస్తారు. ప్రతికూలంగా ఉండడం లేదా, అయితే దేవునికి ఒట్టేసి చెప్పడం ఇంకెప్పుడు చెడు చేయనని అది వ్యర్థం. ఎందుకంటే చేస్తారు. ఏమిటో తెలుసా, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మీ మనసు మంచిదైతే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు మళ్ళీ 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 మళ్ళీ. అయితే దానికి అడగడంలో ఏమేమి చేయదు, మీరు కానీ ఆగి సమయం తీసుకోకుంటే ఇలా అనడానికి, నేను నీ నుంచి స్వీకరిస్తున్నాను. దేవుని దయను గురించి ఏమిటి? దేవుని దయను స్వీకరించే సంగతి ఏమిటి? ఆమేన్. మా బేబీ ఈ డిసెంబర్కి 40 ఏళ్ళ వాడవుతాడు. అది వింతగా ఉంది కదూ, మీ బేబీకి 40 ఏళ్ళు అంటే. అతని గురించి మీకు ఒక కథను చెప్పాలి. నేను దయ మీద బోధిస్తుండగా, ఎందుకంటే లూకా 6వ అధ్యాయంలో ఒక కథ ఉంది, ఇలా యేసు శిష్యులు పంట చేలలో పడి వెళ్ళిచుండగా వాళ్ళకి ఆకలి వేయగా, అది విశ్రాంతి దినమున వాళ్ళు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తించుండ్రి. అప్పుడు పరిసయ్యుల్లో కొందరు, నిజమే మీకు తెలుసు ధార్మికంగా ఉండే పరిసయ్యులు గమనిస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు లీగలిస్టిక్ అపవాది ఎప్పుడు గమనిస్తుంటాడు, మీరు ఏదైనా తప్పు చేస్తా అంటాడు, ఆహా ఆహా. ఖచ్చితంగా వాళ్ళు అన్నారు, ఇప్పుడు విశ్రాంతి దినమున చేయదాగనేది ఎందుకు చేస్తున్నారు అని. వాళ్ళు అలా చేసి ఉండకూడదు, అందుకని యేసు వారితో పాత నిబంధన నుంచి ఏదో తెలియచేస్తాడు. తాను తనతో కూడా ఉన్న వారిని ఆకలి కొన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నది, మా ఇన్ను మీరు చదవలేదా, అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప మరి ఎవరూ తినకూడని సముఖపు రొట్టెలు తీసుకొని తినలేదా, వారు అలా చేయకూడదు, ఆయన నియమాన్ని భంగపరిచి నేరభావం లేకుండా ఉన్నారే. నేను అనుకునేదాన్ని నియమాన్ని భంగం చేసి అలా ఎలా ఉండగలరు, నాకు అది అర్థం కాలేదు. చూడండి, కొన్ని సమయాలుంటాయి, అప్పుడు మీరు మీ అవసరతలు దాన్ని మీరుతుంది నియమాన్నంతా పూర్ణంగా పాటించిన. దేవా నేను చెప్పాలనుకున్న దానికి ఒక మంచి ఉదాహరణ ఇవ్వు. మన శరీరం ఎప్పుడైతే డానీ చిన్నవాడు, అతడు ఈ భూమి మీద అత్యంత క్రమశిక్షణలో ఉన్నవాడు కాడు, అతడు పనిచేయాలని మేము అతన్ని ట్రై చేస్తున్నాం, అలాగే ఆడుకోవడానికి. అందుకని అతనికి ఒక పనుల జాబితా ఉండేది, కుక్కని ఫీడ్ చేయడం, ఇది చేయడం, అది చేయడం, తెలుసా, పెద్ద పనేం కాదు కానీ అతని వద్ద పనుల జాబితా ఉండేది, ప్రతిరోజు అతను చేయవలసింది. అతను వాటిని చేశాక ఒక చిన్న చెక్ మార్క్ని పెట్టేవాళ్ళం, చాలా చెక్ మార్కులు వచ్చినప్పుడు స్టార్ ఇచ్చేవాళ్ళం, తర్వాత స్టార్స్ ఎక్కువైతే ప్రజెంట్, అతన్ని ఉత్సాహపరుస్తున్నాం. ఇప్పుడు దేవునికి స్థుతులు, దేవుడు మనతో అలా పనిచేయడు, మనం చెక్ మార్కుల మీద ఉండం లేదా స్టారీ క్రమంతోనూ దేవునితో ఉండం, ఎందుకంటే దేవుడిచ్చే దాన్ని మనం సంపాదించుకోము, విశ్వాసంతో స్వీకరిస్తాం, దానికి అర్హులం కామని తెలిసి. కమోన్, అది నిజం చెప్పాలంటే మీరు దానికి అర్హులని అనుకుంటే మీకు పెద్ద సమస్య ఉంది, దానికి అర్హులం కామని తెలిసిన దానికంటే. ఎందుకో తెలుసా, వినయం కలవారే సహాయాన్ని పొందుతారు, అహంకారులు కాదు. దేవుడు వినయం కలవారిని పైకి లేపుతాడు, కానీ గర్విష్ఠులను అహంకారులను క్రిందకు తెస్తాడు. కనుక దేవుడు నా మనసులోనికి ఈ ఉదాహరణను తిరిగి తెప్పించాడు, ఈ వచనాలను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు. ఆయన అంటాడు, నాకు దయ కావాలి, త్యాగం కాదు. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, మీరు సమస్యలో ఉన్నప్పుడు మీకు దయని ఇస్తాను, మీరు చేసిన తప్పుని సరి చేసుకోవడానికి, త్యాగాన్ని చేయడానికి ట్రై చేసే కంటే. చూడండి, నేనేం చేశానంటే నా జీవితాన్ని ఆనందించడాన్ని త్యాగం చేశాను, ఎందుకంటే నా జీవితాన్ని ఆనందించే అర్హత నాకు లేదు అనుకున్నాను. ఈరోజు మనం ముందే కొన్ని చేతులు లేవడం చూసాం. వాళ్ళని అడిగినప్పుడు ఎంతమంది జీవితాన్ని బాగా ఆనందించలేదని ఫీల్ అవుతున్నారని, ఎందుకంటే మీరు దానికి అర్హులు కారనే ఫీలింగ్ కల సమస్య ఉన్నందున. అప్పుడు తెలుసా, ఎన్నో 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 చేతులు పైకి లేచాయి. చాలాసార్లు మనకి ఇలాంటి సమస్యలు ఉంటాయి, ఎవరైనా వాటిని చెప్పనంత వరకు అది మన సమస్య అని కూడా తెలియదు. ఐ మీన్ అందుకని దేవుడు ఈ ఉదాహరణ తిరిగి నాకు చూపించాడేమనంటే, ఆయన అన్నాడు, ఇప్పుడు డానీ బయట ఆడుకుంటూ ఉండగా మా ప్రక్కన పరిసరాల్లో ఒక బుల్లి ఉన్నాడు. అతను ఎప్పుడు అతని వెంట పడేవాడు. కొన్నిసార్లు అయితే బుల్లి గాని తన బాల్ని తీసుకుంటే దాన్ని మురికి కాలువలో లేదా వేరే చోట విసిరేసేవాడు. మా ఇల్లు కట్టిన చోట అక్కడ ముందు ఒక తలుపు ఉండేది. అయితే పిల్లలు గ్యారాజ్ని యూజ్ చేసేవారు, దాన్ని తెరిచే ఉంచేవాళ్ళం. ఆ తలుపు నుంచి కిచెన్లోనికి రావచ్చు. తర్వాత ఒక ప్రక్కన మూలన ఫ్యామిలీ రూమ్ ఉండేది. మామూలుగా అయితే డేవింటి వద్ద ఉండి గడ్డి కత్తిరించకుండానో లేక వేరే ఏదైనా పని చేయకుండా ఉంటే ఆ ఫ్యామిలీ రూమ్లో కూర్చునేవారు ఫుట్బాల్ గేమ్ని చూస్తూ. కనుక నాకు గుర్తుంది, కొన్నిసార్లు డానీ వచ్చి అతడక్కడకు రాకముందే మాట వినిపించేది, డాడీ అండ్ బాయ్. ఆ అరుపుని విన్నప్పుడు డేవ్ మంచం మీద నుంచి ఫాస్ట్గా లేచి ఆశ్చర్యంగా ఉండేది. తలుపు దగ్గరికి వెళ్ళి ఏమైంది, మీకు తెలుసా, డేవ్ ఆ తలుపుని తోసివేసి వెళ్ళి సహాయం చేసేవారు. దేవుడు మీ మొరని విన్నప్పుడు, తెలుసా నేను ఇలా అనలేదు, ఇప్పుడు డేవ్ ఒక్క నిమిషం డానీ పనుల జాబితాను ఒకసారి చూడాలి అని. అతడు తన పనులన్నీ పూర్తి చేశాడా అని చెక్ చేసి అన్ని చెక్ మార్కులు వచ్చాయా, అతనికి గాని సహాయం చేయగలమంటేనే చేద్దాం. కమాన్. కనుక పేరెంట్స్గా మనం అలా లేనప్పుడు అసలు ఈ ప్రపంచంలో ఒక దైవికమైన తండ్రిగా దేవుని గురించి అలా ఎలా ఆలోచించగలం? మీ పిల్లల్ని ఎలా ప్రేమించాలి అన్నది మీకు తెలిసినంత దానికంటే ఎక్కువ ఆయనకు తెలుసు. మీరు ఆయన్ని కానీ ప్రేమిస్తే, మీరు చెడ్డవారైనా, మీరు సమస్యలో కానీ ఉంటే ఆయనకి మొరపెట్టుకుంటే ఆయన వచ్చి సహాయం చేస్తాడు. దాని అర్థం మీరు చేసిన తప్పులతో ఆయన డీల్ చేయడని కాదు, కానీ ప్రేమ వలన ఆయన మనతో డీల్ చేస్తాడు, అంతేగాని కోపము తిరస్కారంతో కాదు. కమాన్, దేవునికి స్తుతులు చెప్పండి. ఈరోజు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇదే, దేవునితో మీ సంబంధం గురించి పైన అంత గట్టిగా అంటే అప్ టైట్గా ఉండడం మానండి. ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత త్వరగా వెళ్ళనిస్తాను. దేవునితో మీ సంబంధంలో అంత గట్టిగా ఉండడం మానివేసి ఎలా రిలాక్స్ అయ్యి ఆయన్ని ఆనందించాలో తెలుసుకోండి. మిమ్మల్ని ఆయన ఆనందించనివ్వండి. ఇప్పుడు తెలుసా, మనం దేవునికి భయపడాలి. బైబిల్ చెప్తుంది మనకు భయంతో కూడిన భక్తి ఉండాలని దేవుని పట్ల. దాని అర్థం ఆయనకి భయపడాలి అని కాదు, కానీ దాని అర్థం మీరేదైనా ఆయన్ని బాధపరచకుండా చేస్తారని. కనుక మనకు అది ఉండాలి. అంతేకాదు, మనం ఆయనతో రోజంతా ఉండాలని అనుకుంటాం. మీతో ఎప్పుడూ ఉండే ఆయన వాగ్దానం నిజమైన వాగ్దానం అని తెలుసుకోండి. దాన్ని ఆనందించడానికి అదేదో మీరు చేసే ప్రతిదీ ఒక పనిలా ఉందని ఫీల్ కాకుండా ఏదో దేన్నో ఉత్పత్తి చేయడం. మీకు తెలుసా, రోజంతా ప్రత్యేకమైన ఒక ప్రార్థన లాంటిది, ఎన్నో బైబిల్ రీడింగ్లు, ఎన్నో సరైన ఒప్పుకోవడాలు, మరెన్నో మంచి కార్యాలు. బహుశా మీలో ఎవరికీ సమస్యలు లేవనుకుంటాను, ఉన్నాయని నేను నా ఊపిని వ్యర్థం చేసుకుంటున్నాను. అవునా? మీకు ఒక విషయం చెప్తాను, మీరు చెడుగా ఉన్నప్పుడు దేవుడు మీకు ఎన్ని స్టార్స్ వచ్చాయా అని చూడ్డు, సహాయం చేయాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి ముందు. ఎప్పుడైనా సరే దేవుని సహాయం అవసరమైతే ఆయనకి మొరపెట్టుకుంటే ఆయన వచ్చి సహాయం చేస్తాడు. యాకోబులో చెప్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉండేలా అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అంటే మీరుగా సమస్యలో పడతారు, కాని దేవునికి మొరపెట్టుకుంటే మీరు మంచిగా ఉండకపోయినా సమస్య నుంచి బయట ఎలా పడాలన్న దానికి ఆయన కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు, ఆయన గద్దించకుండా అలా చేస్తాడు. కమాన్ దేవుడు నా విషయము అంటే ఆయన నా జీవితం, నేను దేవుణ్ణి ఆనందించాలి. ఎవరో ఒకరితో ఎప్పుడూ నేను ఉండకూడదు, భయపడేవారితో లేదా నాపై కోపం ఉన్నవారితోనో. దేవునితో సౌకర్యంగా ఉన్నాను. ఎలా ఉండాలంటే నాకు ఇష్టమైన జామీస్ వేసుకుని నా ఫజీ ఇంటి షూజ్ని వేసుకున్నట్లు, నాకెంతో వీలుగా హాయిగా ఉన్న కుర్చీలో కూర్చున్నట్లు, చలిమంట వేసుకుని కొంచెంగా కప్పుకుని, అదంతా దేవా నువ్వు అద్భుతమైన వాడవు, నిన్ను ప్రేమిస్తున్నాను. నేను ఎన్నో ఏళ్ళు దేవునికి నా మీద కోపం అనుకుంటూ జీవించాను. ఎప్పుడు దేని గురించో కూడా తెలీదు, గిల్టీగా ఉండేదాన్ని. అలాగాని ఫీల్ కాకుంటే, అలా ఫీల్ అవ్వలేదని అలా ఫీల్ అయ్యేదాన్ని. ఎవరైనా అక్కడ గృహంలో ఉన్నారా ఈరోజు? దేవుడు అబద్ధం చెప్పడానికి మనిషి కాడు. బైబిల్ ఏమని చెప్తుందంటే, ప్రతి ఉదయం ఆయన దయ నిత్య నూతనమైనదని. ప్రతిరోజు బహుశా ఆయన ప్రతి రాత్రి కొత్త బ్యాచ్ను తయారు చేస్తాడు, ఎందుకంటే నిన్నటిదంతా వాడేస్తాం కనుక. ఎంతమంది దేవుడు నిన్న మీకు ఇచ్చిన దయనంతటినీ యూజ్ చేసేస్తారు? ఈరోజు ఇంకా ఎక్కువ అవసరమవుతుంది. ఏమిటో తెలుసా? మీరు అనుకుంటారు ఏం తప్పు చేస్తారు మీకు తెలుసని. ఎన్నో విషయాలు తప్పుగా చేస్తాం, సగం ఏం చేస్తున్నామో కూడా చూడం. అంటే ఎవరు దేవుని పవిత్రతకు సమానం అవ్వగలరో మనలో ఒక్కరూ లేరు. మీకు తెలుసా బైబిల్ చెప్తుందని ఏమనంటే, మీరే విధంగా క్రీస్తుని స్వీకరించారో ఆ పదాన్ని చెప్పండి. స్వీకరించడం, క్రీస్తుని స్వీకరించిన అదే విధానంలో మీరు మీ జీవితాన్ని జీవించాలి. మీరు క్రీస్తుని స్వీకరించినప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? మీరు మీ అంతం వరకు వచ్చేశారు, మీరు చేయడం చివరికి వచ్చేశారు. మంచిగా ఉండే మీ సామర్థ్యం చివరికి, లేదా మీ సొంత మంచి కార్యాల వల్ల ఏమైనా సంపాదించా, లేక ముందుగా ఇలా అన్నారు, దేవా ఇదిగో నేను పెద్ద గందరగోళాన్ని, కాని నేను నీకు కావాలంటే నన్ను పొందగలవు, లోబడుతున్నాను. ఆమేన్. ఆ స్థితిలో మీరు చేయగలిగిందంతా స్వీకరించడమే యేసుని. వావ్, ఓ నా దేవా, మన జీవితాల్లో ఎంతటి మార్పు! మీకు తెలుసా, ఇప్పుడు ఈ క్షణంలో కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారేమో మీ జీవితాన్ని ఇంకా క్రీస్తుకు అర్పించని వారు. ఈ క్షణాన్ని నేను వెళ్ళనివ్వను, ఎందుకంటే ఇక్కడ అభిషేకం ఉన్నట్లు అనిపిస్తుంది కనుక ఇలా అనాలని ఉంది. ఒకవేళ ఎవరైనా ఇంకా క్రీస్తుకు తమ జీవితాన్ని అర్పించకుంటే, నేను ఇప్పుడే ఒక ప్రార్థన చేస్తాను. ఇది మీరు వదిలి ఆయన తీసుకునే క్షణం ఇది. అందరూ నాతో కలిసి చెప్పండి, తండ్రి దేవా నువ్వంటే ప్రేమ, నా పాపాలకై నన్ను క్షమించు, నువ్వు లేకుండా నేనేమీ చేయలేను, నేను లోబడుతున్నాను. ఇప్పుడు ఒక్క క్షణం తీసుకుని అలా చేయండి, అంతటినీ వదిలేయండి. నేను లోబడుతున్నాను, నేను ఎలా ఉన్నానో అలా తీసుకో, నిన్ను స్వీకరిస్తున్నాను యేసు. ఇప్పుడు దాని గురించి ఆలోచించండి, నిన్ను స్వీకరిస్తున్నాను యేసు, నువ్వైనదంతా స్వీకరిస్తున్నాను, నేనున్నదంతా, నేను కానిదంతా నీకిస్తున్నాను. ఇప్పుడు నేను ఎలా ఉండాలని నువ్వు అనుకుంటావో అలా చెయ్యి. రక్షణ పొందానని నమ్ముతున్నాను, తిరిగి జన్మించానని, క్షమించబడ్డాను అని, పరమునకు వెళ్లే మార్గంలో ఉన్నాను, నేను ప్రయాణాన్ని ఆనందిస్తాను. కమాన్, అందరూ దేవునికి గట్టిగా స్తోతులు చెప్పండి. గుర్తుంచుకోండి, మనకు లేనిదాన్ని మనం ఇవ్వలేమని. దేవుని దయను, ఆయన క్షమాపణను ఎలా పొందాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడు వాటి అవసరమును ఎవరికైనా మనం ఇవ్వగలుగుతాం. మంచిగా స్వీకరించేవాడు మంచిగా ఇవ్వగలుగుతాడు. అదే ప్రతిరోజు మన జీవితంలో దేనైనా ఉత్సాహంగా మార్చుతుంది.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.